48వ అధ్యాయం. సాశంక భక్తుల అనుగ్రహకరణం. విశ్వాసం లేని శంకిత భక్తులపై కృపచూపటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకు నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఇప్పుడీ అధ్యాయం ప్రారంభిస్తున్నప్పుడు వినేందుకు ఎంతో ఉత్సాహం ఉన్న శ్రోతలు శ్రీ సాయి గురువా లేక సద్గురువా అని అడుగుతారు. కనుక వారి తృప్తి కోసం సద్గురు లక్షణాలు క్లుప్తంగా నివేదిద్దాం. అప్పుడు శ్రీ సాయినాథులకున్న సద్గురు లక్షణాలు శ్రోతలకు తెలుస్తాయి. ఎవరి దగ్గర నుంచి వేదాభ్యాసం చేయవచ్చో, లేక 6 శాస్త్రాల జ్ఞానం ప్రాప్తిస్తుందో, లేక ఎవరిచే వేదాలు అంటే ఉపనిషత్తుల నిరూపణ జరుగుతుందో, వారిని జనులు సద్గురువు అనరు. శ్వాసను బిగబెట్టి సమాధిని పొందేవారిని, కాల్చి ఎర్రగా చేసే రాగి మొదలైన ధాతువుల ముద్రలను తమ దేహం మీద వేయించుకుని ఆ చిహ్నాలు ధరించేవారిని, లేక పరమాత్మ లేదా వేదాంతం గురించి వ్యాఖ్యానాలు చేసి శ్రోతలకు మనోరంజకం కలిగించేవారిని విద్వాంసులు సద్గురువు అనరు. శిష్యులకు శాస్త్రాల్లో చెప్పినట్లు విధిపూర్వకంగా మంత్రం కూడా ఇస్తారు. దాన్ని జపించమని ఆజ్ఞాపిస్తారు. కానీ దానికి ఫలప్రాప్తి ఎప్పుడవుతుందో ఆ విషయం గురించి నిశ్చయం వారికి ఉండదు. బ్రహ్మ నిరూపణ ఎంతో రసభరితంగా, ఆసక్తికరంగా, శాబ్దిక జ్ఞానంతో అపారంగా ఉండి స్వానుభవం చూద్దామంటే మాత్రం శూన్యంగా, కేవలం మాటల గారడీతో ఉండే అలాంటి వారి జ్ఞానం శుష్కమైనది. అలాంటి నిరూపణ వింటే లౌకిక పారలౌకిక అనుభవాలపై అసహ్యం కలుగుతుంది. కానీ పరమాత్మ యొక్క ఐక్య రూపత అనుభవంలోని మధురమైన రుచిని స్వయంగా అనుభవించిన వారే దీన్ని దర్శింపచేయగలరు. వేదాది శాస్త్రాల సంపూర్ణ జ్ఞానం ఉండి శిష్యులకు ప్రత్యక్షానుభవాన్నివ్వటంలో పూర్ణ అనుభవం కలిగి ఉన్నవారికి శిష్యులకు ఉపదేశించటానికి అధికారం ఉంటుంది. వారినే సద్గురువులనాలి. చూడండి, స్వయంగా స్వానుభవం లేనివారు శిష్యులకి ఏం అనుభవం ఇవ్వగలరు? ఏ రకమైన ప్రత్యక్ష అనుభవం ఉండని వారిని సద్గురువు అని ఎన్నటికీ అనరాదు. శిష్యులతో సేవ చేయించుకోవాలన్న ఆలోచన స్వప్నంలో కూడా లేకుండా, పైగా శిష్యుల కోసం తమ దేహాన్ని వినియోగించాలన్న కోరిక ఉన్నవారినే సద్గురువులనాలని తెలుసుకోవాలి. శిష్యుడంటే పనికిమాలినవాడు, గురువు అంటే ఏదో శ్రేష్ఠుల్లో అత్యంత శ్రేష్ఠుడు అన్న అహంకారం లేకుండా ఉన్నవారే నిజమైన కళ్యాణకారకులైన సద్గురువులు. శిష్యులు కూడా పూర్ణ బ్రహ్మే అంటే తనకన్నా అల్పమహత్తు కలవారు కాదు అని అంగీకరించి వారిని తమ బిడ్డల్లాగా ప్రేమించి వారి ద్వారా తమ ఉదర నిర్వహణ ఏర్పాట్లు జరగాలని ఆపేక్షించని వారే ఈ జగత్తులో పరమశ్రేష్ఠ సద్గురువులు. పరమశాంతికి నిలయమై విద్వత్తు గురించిన అభిమానం లేకుండా, చిన్న పెద్ద అనే భేదభావం ఉండని వారే సద్గురువు అన్న పదానికి స్థానం. అలాంటి ఈ సద్గురువుకుండే సర్వసాధారణ లక్షణాలను నేను అనన్య శరణు అయ్యి శ్రోతల కోసం ఏకత్రం చేసి క్లుప్తంగా చెప్పాను. సాయి దర్శనంతో ఎవరి కళ్ళు తృప్తి చెందుతాయో అలాంటి ఆ అదృష్టవంతులకి సద్గురు లక్షణాలు ఇంతకన్నా ఇంకా ఎక్కువగా నేను ఏం వర్ణించగలను? జన్మ జన్మలుగా సంపాదించిన పుణ్యం ఉండటం వల్లే ఈ సాయి సద్గురు పాదాలు మన చేతికి లభించాయి. తారుణ్యంలో ఆయన వద్ద ధనధాన్యాలు లేదా కుటుంబ పరివారము లేవు. ఎవరి మీద ఆధారపడి ఆయన జీవించలేదు. ఆయనకి ఇల్లు వాకిలీ లేవు. కేవలం భయంకర మనోనిగ్రహము, పొగాకు, చిలిం ఇవే ఆయన సంగ్రహించి పెట్టుకున్నవి. వయసు 18 వసంతాల్లో ఉండగానే ఆయన తమ మనసుపై ఆధిపత్యాన్ని సంపాదించారు. ఏ రకమైన భయము ఎరక్క ఆత్మస్వరూపంలో లీనమై ఆయన సదా ఏకాంతంలో ఉండేవారు. నేను భక్త పరాధీనుణ్ణి అన్న తమ వాగ్దానాన్ని భక్తులకు స్పష్టం చేసి చూపటం కోసం ఎక్కడెక్కడ భక్తుల ప్రేమ ఉందో ఆయా చోట్లల్లో ఆయన ఉండేవారు. ఓ సనాతన పరబ్రహ్మ, దీనులను ఉద్ధరించేవాడా, సదా ప్రసన్నవదనం కలవాడా, చైతన్యంతో పరిపూర్ణుడైనవాడా, భక్తుల అధీనంలో ఉండేవాడా, మీకు జయకారాలు. మీ భక్తులకు మీ దర్శనాన్ని ప్రసాదించండి. ఈ సుఖదుఖాలు, లాభ నష్టాలు మొదలైన ద్వంద్వాలకు అతీతంగా ఉండే సగుణ నిర్గుణాల రెండిట్లో ఉండే సర్వాన్ని చూడగలవాడా, అన్నింటికీ అతీతంగా ఉండే మీకు జయకారాలు. మీ పట్ల భక్తి లేని వారికి మీ లీలలు తెలీవు. సంసారంలోని దుఃఖాన్ని, చింతలను పోగొట్టేవాడా, సంసారమనే ఏనుగును నశింపచేసేవాడా, ఆశ్రయించిన వారిని ప్రేమించేవాడా, వారి సంకటాలను దూరం చేసే సద్గురురాజా, మీకు జయకారాలు. మీరు అవ్యక్తంలో సమరసులవటం వల్ల నిరాకారులైనారు. కానీ దేహత్యాగం చేశాక కూడా మీరు భక్తులకు శ్రేయస్సు కలిగించటమనే కార్యాన్ని ఆపలేదు. దేహధారులై ఉన్నప్పుడు మీరు ఏమేం చేసేవారు, ఆ అనుభవమే మీరు అవ్యక్తంలో లీనమైన తరువాత కూడా మీ పట్ల భక్తి కలిగిన వారికి ఈరోజుకీ కూడా లభిస్తుంది. పామరుణ్ణైన నన్ను నిమిత్తం చేసుకుని అజ్ఞానమనే రాత్రిని తరిమేయటానికి భక్తులనుద్ధరించటంలో సమర్థవంతమైన మీ చరిత్ర అనే సూర్యుణ్ణి మీరే ప్రకటన చేశారు. పరమేశ్వరుని అస్తిత్వం విషయంలో విశ్వాసముండటం, పరమేశ్వరుడి పట్ల నిష్ట ఆదరము ఉండటం, ఇవే భక్తుల హృదయాలనే ప్రమిదలు. అందులోని వత్తులను ప్రేమామృత రసధారలనే నూనెతో వెలిగించాలి. అప్పుడు చిన్మయకాంతులు వెదజల్లే జ్యోతి ప్రకటమవుతుంది. ప్రేమలేని శుష్క జ్ఞానం వల్ల ఎవరికి మాత్రం ఏమి ఉపయోగం? ప్రేమ లేకపోతే మనసుకి తృప్తి కలుగదు. ప్రేమని విభజించలేము. ప్రేమ మహిమను ఎంతని వర్ణించను? దాని ముందు మిగతావన్నీ తుచ్ఛం. మన దగ్గర ఆహ్లాదసాగరంలో జారవిడిచే ప్రగాఢమైన ప్రేమ లేకపోతే శ్రవణము, పఠనము నిష్ఫలమవుతాయి. ప్రేమ వద్దే భక్తి ఉంటుంది. అక్కడే ఎదను లాలించే పూర్తి శాంతి, విరక్తి ఉంటాయి. అక్కడే మన సమస్త సంపత్తితో పాటు షట్ సంపత్తి అంటే శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, తృప్తి, ముక్తికాంత కూడా వాటి వెనుకే వస్తుంది. గుండెల్లో పరవళ్ళు తొక్కే భావం లేకుండా ప్రేమ ఉత్పన్నం కాదు. భావం ఉన్నచోటే భగవంతుడుంటాడని గుర్తుపెట్టుకోవాలి. భావం వద్దే పూర్ణ ప్రేమ ఉంటుంది. జీవితంలో ఝంఝామారుతం సృష్టించే సంసార సాగరం దాటిపోవటానికి భావమే కారణమవుతుంది. ఈ అత్యంత మధుర సుధా రసవాహిని సాయి చరిత్ర గంగాజలంలాగా పవిత్రమైనది. దానిలోని కవితా రచనను సాయియే రచింపచేశారు. హేమాడు కేవలం నిమిత్తమాత్రుడు. ఈ సాయి సచ్చరిత్రను వింటే శ్రోతలు, వక్త శాశ్వతంగా శుద్ధులవుతారు. పాపపుణ్యాలు నశించి వారిద్దరికీ శాశ్వత ముక్తి లభిస్తుంది. మనసుని శుద్ధం చేసుకుని చక్కని మనోవృత్తితో ఈ చరిత్రను వినేవారి మనసులోని వాంఛలన్నీ సదా నెరవేరుతాయి. గొప్ప శ్రద్ధతో, పూజ్యభావంతో ఈ సచ్చరిత్ర వింటే లేదా సాయినామ స్మరణ చేస్తుంటే ఇంద్రియాలు తమ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించవు. మహోద్ధృత కన్నీటి తుఫానుల సంసార సాగరాన్ని సహజాతి సహజంగా దాటిపోగలం. చాతకరూప భక్తుల పట్ల ఈ సాయి సచ్చరిత్ర కథనం జీవనమే. ఇది విన్న తరువాత శ్రోతలు దీన్ని మననం చేయాలి. శ్రీ సాయి కారుణ్యాన్ని ప్రాప్తింపచేసుకోవాలి. అన్ని అవస్థల్లోనూ సావధానులై శ్రోతలు దీన్ని వింటే వారి కర్మబంధనాలు తెగిపోయి వారికి సహజంగా మళ్లీ మళ్లీ జన్మించటం నుంచి ముక్తి లభిస్తుంది. సరే, శ్రోతలు తమ మనసుల్లో కథ ఎప్పుడు ఆరంభిస్తాడు అని అనుకుంటారేమో, కనుక మొదట ప్రస్తావన చేసి వారి అస్వస్థతను తొలగిస్తాను. గత అధ్యాయంలో వైరము, రుణము, హత్యల నుంచి ముక్తులవటం కోసం చేసిన కర్మలను అనుభవించటం కోసం పునర్జన్మ తీసుకోవలసి ఉంటుందన్న విషయం గురించిన వర్ణన ఉంది. భక్తులకి తమ పూర్వజన్మ లేదా కర్మలు గుర్తుండవు, కానీ మహాత్ములకు అవి తెలుసు. అప్పుడు భక్తులు తిరిగి ఎక్కడ జన్మించినప్పటికీ అక్కడకు పోయి వారిని వీరు రక్షిస్తారు. అలాంటిదే ఇప్పుడు మరో కథ చెప్తాను. ఇచ్చిపుచ్చుకోవటాల్లోనూ సమస్త వ్యవహారాల్లోనూ మహాత్ముల చరణాల పట్ల అచంచల విశ్వాసం పెడితే భక్తులకు కార్యసిద్ధి అవుతుంది. కర్మలు మొదలుపెట్టి మొదట గురువుని దేవుణ్ణి స్మరిస్తే, కర్మలు చేయటంలో సమర్థత ఉంటే మహాత్ములు స్వయంగా భక్తుల చింతలను దూరం చేస్తారు. నేను కర్మను మాత్రం చేస్తాను, దానికి ఫలితమివ్వటంలో ఈశ్వరుడు గురువు సమర్థులు అన్న దృఢ విశ్వాసమున్నవారి కార్యం అవశ్యం సిద్ధిస్తుంది. మహాత్ములు అసలే కఠోరంగా భీతిదాయకంగా కనిపిస్తారు, కానీ వారి హృదయంలో ఏ లాభాన్ని ఆశించని పన్నీటి తుషార తుంపరల ప్రేమ ఉంటుంది. మనం మనసుల్లో నిరీక్షణ వైశాల్యాన్ని కొంచెం పెంచుకోవలసి ఉంటుంది, అప్పుడు చివరికి వాళ్ళు శ్రేయస్సు కలిగిస్తారు. సత్సంగ యోగం పడితే వేరే ఎవరైనా మన గురించి చెడు జరగాలని కోరుకున్నందువల్ల లేదా మన దురదృష్టం వల్ల కలుగబోయే యాతనలు, మానవ జీవితంలోని మాయా మమకారాలు అక్కడికక్కడే కరిగిపోతాయి. కనుక ఆయన చరణాల్లో మానవులు లీనమవ్వాలి, నమ్రతతో నిగర్వులుగా అయి మహాత్ములను శరణనాలి. వారికి తమ మనసుల్లోని గుప్త ఇచ్ఛలను ప్రార్థనాపూర్వకంగా చెప్పాలి. అప్పుడు వారు మనసుకి నిశ్చితమైన తృప్తి కలిగిస్తారు. అల్పజ్ఞాన అహంకారం వల్ల మహాత్ముల మాటలను అనుమానించేవారు మొదట్లో నష్టపోతారు, కానీ మనసులో అచంచల విశ్వాసం పెట్టుకుంటే వారికి చివరికి శ్రేయస్సు కలుగుతుంది. శుద్ధ మనసుతోనూ లేదా అపరిశుద్ధ మనసుతోనూ నిజమైన మహాత్ముల పాదాలు పట్టుకుంటే చివరికి మానవులు దుఃఖోద్వేగాల సంసారం నుంచి ముక్తులవుతారు. మహాత్ముల అలౌకిక యోగ్యత అలాంటిది. దీనికి సంబంధించిన ప్రబోధాత్మకమైన కథను ఇప్పుడు జాగ్రత్తగా వినండి. శ్రోతల మనసు ఆనంద చంద్రికలతో నిండిపోయి వక్తకు కూడా కథ చెప్పటంలో ఉల్లాసం కలుగుతుంది. అక్కల్కోటలో ఉండే సపట్నేకర్ అనే పేరుగల వకీలు అనుభవాన్ని వినండి, మనసు ఆనందిస్తుంది. అహోరాత్రులు వకీలు పరీక్షకు అధ్యయనం చేస్తున్న అతనికి శేవడే అనే పేరుగల మరో వకీలు కలిశాడు. వారు ఒకరినొకరు చదువు గురించి ప్రశ్నించుకున్నారు. ఇంతలో అక్కడికి మరో విద్యార్థి వచ్చాడు. అక్కడే ఓ గదిలో అందరూ కలిసి కూర్చున్నారు. ఎవరు ఎంత చదివారు అన్న విషయం తెలుసుకోవటానికి ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. తమ సందేహ నివృత్తి అయ్యి మనసుకి శాంతి లభించాలని వారు తాము ఎక్కడ పొరపాటు చేశారో, ఎవరి సమాధానం సరిగ్గా వచ్చిందో చూసుకోసాగారు. అందులో చివరికి శేవడే సమాధానం తప్పయిందని విద్యార్థులంతా అన్నారు. వీడు పరీక్ష ఎలా పాసవుతాడు, వీడి చదువంతా అసంపూర్ణంగా ఉంది. ఆ ప్రకారంగా మిత్రులు శేవడేని పరిహసించినా, తన చదువు సరిగ్గా ఉన్నా లేకపోయినా తాను పరీక్ష పాసవటం ఖాయం అన్న నిశ్చయం అతనికి బాగా ఉంది. అతనిలా అన్నాడు, నేనొకవేళ సరిగ్గా చదవకపోయినా నా సాయిబాబా నన్ను పాస్ చేయిస్తారు, నేనెందుకు బాధపడాలి. ఈ మాటలు విని సపత్నేకర్కి ఆశ్చర్యం కలిగింది. శేవడేని ఓ పక్కకు తీసుకెళ్ళి ఇలా అడిగాడు, ఈ సాయిబాబా ఎవరు? ఆయన మీద నీకు పూర్ణ విశ్వాసం ఉందని, ఆయన గురించి ఇంతగా నీవు చెప్తున్నావు కదా, ఆయన ఎక్కడుంటారు? దానికి జవాబుగా శేవడే అతనికి సాయిబాబా మహిమను వర్ణించాడు. మనస్ఫూర్తిగా తనకు ఆయన మీదున్న శ్రద్ధ గురించి చెప్పాడు. సుప్రసిద్ధ అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీ గ్రామ మసీదులో ఓ ఫకీరుంటారు. ఆయన గొప్ప పేరున్న సత్పురుషులు. ఈ భూమి మీద మహాత్ములు అక్కడక్కడా ఉన్నారు, కానీ ఈ మహాత్ములను కలిసే యోగం ఎంతో పుణ్యం ఉంటేనే తప్ప కేవల ప్రయత్నాలతో లభించదు. ఈ మహాత్ముడు సాయిబాబాపై నాకు ఎంతో విశ్వాసం ఉంది, ఆయన చేసిందే అవుతుంది, వాక్కుతో అన్నదే అవుతుంది. కల్పాంతంలో కూడా అది తప్పిపోదు. ఈ సంవత్సరం ఎంత ప్రయత్నించినా నేను పరీక్షలో పాస్ కానని, వచ్చే సంవత్సరం ఏ ప్రయత్నం చేయకపోయినా ఖచ్చితంగా నేను పాస్ అవుతానని నాకు ఆయన మాటిచ్చారు. ఆయనపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన మాటలు ఎన్నటికీ అబద్ధం కావు, అలా నా మనసుకి బాగా తెలుసు. సరే, ఇందులో ఆశ్చర్యమేముంది? ఈ పరీక్ష ఏమిటి, దీని తరువాత పరీక్ష కూడా నేను పాస్ అవుతాను. అతని ఈ మాటలు సపట్నేకర్కి ఎంతో హాస్యాస్పదంగా, పనికిమాలిన శుష్క వచనాలుగా అనిపించాయి. సపట్నేకర్ అసలే అనుమానస్తుడు. అతనికి ఈ మాటలెలా నచ్చుతాయి? అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే, అప్పుడేం జరిగిందో వినండి. కొద్ది రోజుల తర్వాత షెవడే మాటలు నిజమన్న అనుభవం కలిగింది. వారిద్దరూ పరీక్ష పాసయ్యారు. సపట్నేకర్ మనసుకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అతని మీద ఒక్కసారిగా దురదృష్టం విరుచుకుపడింది. సపట్నేకర్ నిరాశ చెందాడు. అతను స్తబ్దుడైపోయాడు. అతనికున్న ఒకే ఒక్క కొడుకు డిఫ్తీరియాతో 1913వ సంవత్సరంలో మరణించాడు. అతనికి సంసారం అంటే ఎంతో అసహ్యం పుట్టింది. పండరీపురం, గాణగాపురం మొదలైన తీర్థయాత్రలు చేశాడు. కానీ అతని మనసుకి శాంతి లభించలేదు. తరువాత అతను బ్రహ్మజ్ఞానాన్ని చెప్పే వేదాల్లోని అంతిమ భాగం చదివాడు. ఆ ప్రకారంగా కొద్ది కాలం గడిచాక మనసు ఏదో రకమైన శాంతి కోసం ఎదురు చూస్తున్నప్పుడు అతనికి షెవడే వృత్తాంతం గుర్తొచ్చింది. షెవడేకి వకీలు పరీక్ష గురించిన నిశ్చయం, సాయి చరణాల్లో ఉన్న నిష్ట గుర్తొచ్చాయి. తను కూడా శ్రీవారి దర్శనానికి వెళ్లాలని అతని మనసు కనిపించింది. సపట్నేకర్ ఆ మహాత్ముడి దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. 1913వ సంవత్సరం తన తమ్ముడితో కలిసి షిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. షెవడే గుర్తు రావటమనేది కేవలం మిష. నిజానికి తమ చరణాలకు వందనం చేయించుకోవటానికి సాయిబాబానే అతన్ని పిలిపించుకున్నారు. శ్రద్ధగా వినండి. తమ్ముడు పండితరావుని తీసుకుని సపట్నేకర్ షిరిడీ బయలుదేరాడు. వారిద్దరూ షిరిడీ చేరుకున్నారు. వెంటనే శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దూరం నుంచే బాబా దర్శనమైంది. వాళ్లు మనసులో ఎంతో సంతృప్తి చెందారు. అలా దూరం నుంచి కళ్ళు కలవగానే వాళ్లు హడావుడిగా దగ్గరికెళ్ళి చేతులు జోడించి ఎదురుగా నిలబడ్డారు. ఇద్దరూ ఎంతో వినయంగా బాబాకి నమస్కరించి ఆయన చరణాలకు శుద్ధభావంతో ప్రేమపూర్వకంగా కొబ్బరికాయను సమర్పించారు. సపట్నేకర్ బాబా చరణాల వద్ద కొబ్బరికాయను అర్పించగానే బాబా అతన్ని పక్కకి తప్పుకో, చల్ హట్ అని విసుక్కున్నారు. సపట్నేకర్కి దిగులేసింది. ఎవరైనా బాబాకి తెలిసిన మనుషులున్నారేమో వెతికి బాబా ఇంతగా ఎందుకు కోపించారో, అందులోని రహస్యాన్ని వాళ్ళని అడగాలని మనసులో అనుకున్నాడు. తమ దర్శనమిచ్చి సాధారణంగా ప్రసన్నంగా ఉండే ఆ బాబా మాటలను విని ఎంతో ఖిన్నుడై వ్యాకులంతో తల వేలాడేసుకుని వెనక్కి జరిగి కూచున్నాడు. ఇప్పుడెవరి దగ్గరికెళ్ళాలి, ఏ భక్తులను అడగాలి, బాబా అలా మాట్లాడటంలోని ఉద్దేశం ఏమై ఉంటుందో ఎవరినడగాలి అనుకున్నాడు. అతని ఉద్దేశాన్ని చూసి ఎవరో అతని ప్రశ్నకి సమాధానం బాళాశింపే దగ్గర లభిస్తుందని చెప్పినప్పుడు సపట్నేకర్ అతని ఇల్లు వెతికి పట్టుకున్నాడు. అతను బాళాకి వృత్తాంతం అంతా చెప్పి ఇలా అన్నాడు, బాబా చాలా కఠినంగా నన్ను విసుక్కున్నారు, మీరు నాతో పాటు వచ్చి ప్రశాంతంగా బాబా దర్శనం చేయించండి, బాబా మా మీద కోపగించకుండా కృపాదృష్టి పెట్టేలా చేయండి. బాళా దీనికి అంగీకరించాడు. సపట్నేకర్కి నిశ్చింత కలిగింది. బాళా బాబా ఫోటో కొని తీసుకొచ్చాడు. సపట్నేకర్ బాళాషింపేతో కలిసి బాబా దర్శనానికి వెళ్ళాడు. బాళా బాబా ఫోటోని తన చేతిలో పెట్టుకుని బాబాకి విన్నవిస్తూ ఇలా అన్నాడు, దేవా ఇది ఎవరి ఫోటో? అది చూసి బాబా సపట్నేకర్ వైపు వేలు పెట్టి చూపి ఇలా సమాధానమిచ్చారు, ఈ ఫోటో ఇతని స్నేహితుడిది అని బాబా మందహాస పారిజాత ప్రసూనాలు వెదజల్లారు. భక్తులంతా నవ్వారు. బాబా పరిహాసంతో, "యార్, స్నేహితుడు" అనే మాటను ఉపయోగించి అందరినీ నవ్వించటానికి అన్నప్పటికీ ఆ మాటలు ఆయన మనస్ఫూర్తిగా పూర్ణ అర్థంతో అన్నారు. వినోదంగా మాట్లాడటం బాబాకి అలవాటు. సపట్నేకర్పై ఆయన నిజంగా కోపగించలేదు. "చల్హట్" అన్నమాట పైపైకి అన్నమాటే. అప్పుడు బాళ బాబాని, "బాబా, దీనికి అర్థమేమిటో చెప్పండి" అని వెంటనే సపట్నేకర్తో, "వెళ్ళు, వెంటనే వెళ్ళి దర్శనం చేసుకో" అన్నాడు. సపట్నేకర్ నమస్కరించగానే "చల్హట్" అన్న మాటలు మళ్లీ అతని చెవిన పడ్డాయి. అదే మునుపటి చల్హట్ ఇప్పటికీ నన్ను వెంటాడుతోంది. ఇప్పుడేందారి అన్న పెద్ద సందేహం వచ్చింది సపట్నేకర్కి. అప్పుడు వాళ్ళిద్దరూ బాబా ఎదుట చేతులు జోడించి నిలబడ్డారు. "ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో" అని బాబా ఆజ్ఞాపించారు. దానికి వాళ్ళిద్దరూ వినయపూర్వకంగా ఇలా అన్నారు, "స్వామీ సమర్థ, మీ ఆజ్ఞను ఎవరూ ఎప్పటికీ ఉల్లంఘించలేరు. ఇక పామరులమైన మేమెంత? ఇప్పుడే మేము వెళ్ళిపోతాం. మీరు ఎంతో ఉదారులని విని మేము మీ దర్శనానికి వచ్చాం. అయితే చల్హట్ అన్న మాటలతో మాకు సత్కారం అయ్యింది. ఇదేమి చిత్రమో మాకు తెలియటం లేదు" అని తరువాత, "మా మీద కృపాదృష్టి ఉంచండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మళ్ళీ మాకు మీ దర్శనం కావాలి" అని అభయాన్నడిగారు. సరే, ఎంత విద్వాంసుడైనా కానీ బాబా మనోగతాన్ని మాత్రం తెలుసుకోలేరు. కనుక వచ్చిన ఆజ్ఞను శిరసావహించి సపట్నేకర్, అతని సోదరుడు ఇద్దరూ తమ బసకి వెళ్ళిపోయారు. తమ ప్రథమ దర్శనం అలా అయ్యిందని వారిద్దరూ ఎంతో నిరాశ చెందారు. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళు తమ ఊరికి వెళ్ళిపోయారు. తరువాత మరో సంవత్సరం గడిచిపోయింది. అయినా సపట్నేకర్ మనసు స్థిరం కాలేదు. మళ్లీ గాణ్గాపూర్ యాత్ర చేశాడు. అయితే మనసులో మరింత అగ్నిశిఖలు ఎగిశాయి. అప్పుడు విశ్రాంతి కోసం అతను తన తండ్రి దగ్గరకు మాడేగాంకి వెళ్ళాడు. చివరికి కాశీ వెళ్లాలని అనుకున్నాడు. అప్పుడు కాశీకి వెళ్లటానికి 2 రోజులే మిగిలి ఉంది. అప్పుడే అతని భార్యకి ఓ కలొచ్చింది. దాంతో కాశీ ప్రయాణం అలాగే ఆగిపోయింది. ఆ కళ ఎంత చిత్రమైనదంటే దానిలోని విశేషం చెప్తాను. శ్రోతలు వినేందుకు సిద్ధం కండి. పక్క మీద నిద్రిస్తున్నప్పుడు ఆమెకో స్వప్నం వచ్చింది. "నేను బిందె తీసుకుని లక్కడ్షా బావి దగ్గరకు వెళ్ళాను. అక్కడ వేప చెట్టు కింద తలకి ఓ గుడ్డ చుట్టుకుని ఉన్న ఓ ఫకీరు నా దగ్గరకొచ్చాడు. ఎంతో మృదువైన స్వరంతో, 'అమ్మాయి, ఊరికే ఎందుకు కష్టపడుతున్నావు? నేను నీ బిందెను స్వచ్ఛమైన నీటితో నింపిస్తాను.' నాకు అతన్ని చూసి భయమేసింది. ఖాళీ బిందె తీసుకుని నేను ఇంటికి తిరుగుముఖం పట్టాను. కానీ ఫకీరు నా వెనుకే వచ్చాడు. ఇంతలో మెళకు వచ్చింది. భార్యకొచ్చిన కళ గురించి విని సపట్నేకర్ షిరిడీ మళ్లీ వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. మరుక్షణం ఆ భార్యాభర్తలిద్దరూ బయల్దేరి మర్నాడు షిరిడీ గ్రామం చేరుకున్నారు. చేరుకోగానే మసీదుకి వెళ్లారు. అప్పుడు బాబా లెండీబాగ్కు వెళ్లారు. బాబా తిరిగి వచ్చే వరకు వాళ్ళిద్దరూ ఎదురు చూస్తూ అక్కడే కూచుండిపోయారు. ఇంతలో బాబా తిరిగి వచ్చారు. కలలో ఏ మూర్తిని చూసిందో, అదే ఆపాదమస్తకం అచ్చుగుద్దినట్లుండటం చూసి ఆ స్త్రీ ఆశ్చర్యచకితురాలైంది. ఆమె కన్నార్పకుండా ఆయన్నలాగే చూస్తుండిపోయింది. బాబా కాళ్ళు కడుక్కున్నాక ఆ స్త్రీ బాబా దర్శనం చేసుకోవటానికెళ్ళింది. సాయి చరణాలకు నమస్కరించి ఆయన వైపే తదేకంగా చూస్తూ కూచుంది. ఆమె సాత్వికతను చూసి సాయి మనసుకి ఆనందమనిపించింది. ఆయన ఆ స్త్రీ వ్యధను నివారించే కథను మెల్లగా చెప్పటం మొదలుపెట్టారు. తమ నియమానుసారం బాబా అక్కడున్న 3వ వ్యక్తితో తమ బాధను పూర్తిగా సవిస్తరంగా ప్రేమపూర్వకంగా వివరించసాగారు. అసలు నిజానికి ఆ స్త్రీకి చెందిన ఆ కథను ఆ స్త్రీకే చెప్పవలసి ఉంది. కానీ ఆమె ఎదురుగా 3వవారికి చెప్పేటప్పుడు ఆ స్త్రీ దాన్ని ఎంతో శ్రద్ధగా విన్నది. నా చేయి, కడుపు, నడుము ఎన్నో రోజుల నుంచి విపరీతంగా నొప్పి పెడుతున్నాయి. మందులు వాడి వాడి నేను అలసిపోయాను. బాధ మాత్రం ఏమీ తగ్గలేదు. మందులు తిని నేను విసిగిపోయాను, కానీ ఏమాత్రం గుణం కనపడలేదు. కానీ ఇప్పుడు ఇంతకీ నాకు ఆశ్చర్యం కలిగించేదేమిటంటే, ఆ బాధ ఒక్కసారిగా ఎలా పోయింది? అలా ఆ కథను ఆ స్త్రీ పేరైనా ఉచ్చరించకుండా మూడవ వారికి చెప్పారు బాబా. కానీ ఈ కథంతా ఆ స్త్రీకి సంబంధించిందే, ఆమెదే. తరువాత ఒకటి రెండు నెలలు గడిచాక బాబా తన గురించి ఏ వ్యధల గురించి చెప్పారో ఆ బాధలన్నీ ఆమెకి పూర్తిగా నయమయ్యాయి. అప్పుడు ఆమెకు తన మనసులోని కోరిక నెరవేరిందన్న నిశ్చయం కలిగింది. ఇటువైపు సపట్నేకర్ బాబా దర్శనానికి వెళ్ళాడు. బాబా మునిపటిలాగే చల్హట్ అని అతన్ని సత్కరించారు. సపట్నేకర్ మనసులో ఆలోచించసాగాడు. నా తప్పేమిటో నాకు తెలియటం లేదు. బాబా ఎప్పుడు నన్నే ఎందుకు విసుక్కుంటున్నారు? నేను నమస్కరిస్తే ఆయన ఒకటే మాట అంటున్నారు, గత జన్మలో నేనేదో మహాపాపం చేసుంటాను, దానివల్లే ఆయన నా మీదే కోపిస్తున్నారు. ఇతరులతో నా ఎదుటే ఎంతో ప్రేమగా ఉంటున్నారు. అలా చూస్తే పొద్దున్న సాయంత్రం జనులు బాబా దగ్గర సదా కాంతి జలపాతాల దీపావళి అనుభవం పొందుతారు. నా మొహన ఈ చల్హట్ ఎందుకు? ఎక్కడో నా కర్మ చేజారిపోయి నా చేత అధర్మాచరణ జరిగి ఉండొచ్చు. ఎన్నో పాపాలను నేను మూటగట్టుకొని ఉండి ఉంటాను. అందుకే బాబాకి నా మీద కృప కలగటం లేదేమో. మొదట్లో నేను బాబా విషయంలో పిచ్చివాడిలా వాదించి అనుమానాలు పెట్టుకున్నాను. అందుకే బాబా ఈ ఉపాయంతో నన్ను తమ దగ్గరకు లాక్కున్నారని అనిపిస్తోంది. సపట్నేకర్, బాబా అనుగ్రహం తనపై వర్షించేంత వరకు బాబాపైనే మనసు స్థిరం చేసి గుండెల నిండా నింపుకున్న శాంతితో షిరిడీలోనే ఉండాలి అని నిశ్చయించుకున్నాడు. మూడు రకాల దుఃఖ దవానలంతో పీడించబడుతూ సాయి దర్శనానికై అలమటించేవారు తమ మనసులకి తృప్తి కలగకుండా నిరాశతో షిరిడీ నుంచి తిరిగి వెళ్ళగలరా? అలా వెళ్లేవాళ్లు అసలు ఎవరైనా ఉంటారా? సపట్నేకర్ ఆ రోజు ఎంతో వ్యాకులం చెంది నిరాశపడ్డాడు. అతనికి అన్నపానీయాలు రుచించలేదు, ఎక్కడికి వెళ్లబుద్ధి కాలేదు. నిద్రపట్టక మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ కళ్ళు తెరుచుకుని అలా పడి ఉన్నాడు. ఇతరులెవరూ దగ్గర్లో లేకుండా బాబా ఒంటరిగా ఆసనం మీద కూచుని ఉన్న సమయం చూసుకుని బాబా పాదాలు పట్టుకోవాలని అతను నిశ్చయించుకున్నాడు. వెంటనే అతని నిశ్చయం ఫలించింది. పాదాలపై శిరసు పెట్టగానే బాబా ఆనంద సాగరాలను సృష్టించగల తమ చేతిని అతని తలపై పెట్టారు. తరువాత సపట్నేకర్ బాబా పాదాలను నొక్కుతూ కూచున్నాడు. ఇంతలో గొర్రెలు కాచుకునే ఓ శూద్రజాతికి చెందిన స్త్రీ వచ్చి వెంటనే బాబా నడుము పిసకసాగింది. ఎప్పటిలాగే బాబా ఆమెకు కథ చెప్పటం మొదలుపెట్టారు. సపట్నేకర్ అది శ్రద్ధగా వినసాగాడు. ఆ మాటల చమత్కారం ఏమిటంటే, అదంతా అక్షరాలా తన కథే. ఆ స్త్రీ ఊకొడుతున్నప్పటికీ సపట్నేకర్ ఆశ్చర్యభరితుడై తన కథనే తను వింటూ కూర్చున్నాడు. అతని మనసుకి ఎంతో విస్మయం కలిగింది. అదొక వ్యాపారి కథ, కానీ వస్తుతః అది తన కథే. అందులో మరణించిన తన కొడుకు మృతి గురించి ఉంది. ఒకనొక దగ్గర బంధువు కథ చెప్పినట్లు, అలా అతను పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జరిగినదంతా సవిస్తరంగా ఆయన చెప్పారు. బాబా ఆ స్త్రీకి ఆ కథ చెప్తున్నారు, కానీ ఆమెకి ఆ కథతో ఎలాంటి సంబంధమూ లేదు. అది ఓ తండ్రి కొడుకుల గాథ. విషయం కేవలం ఆ ఇద్దరిదే. అలా తన కథను సాయిబాబా నోటి నుంచి విన్న సపట్నేకర్ మనసుకి ఎంతో చిత్రమనిపించింది. బాబా చరణాలపై అతనికి గౌరవం మరింతగా పెరిగింది. అతనికి ఎంతో కుతూహలంగా అనిపించింది. అరచేతిలో ఉసిరికాయలా బాబాకిదంతా ఎలా తెలుసు? స్వయంగా పరబ్రహ్మతో ఏకరూపులై ఉండే ఆయనకి జగత్తంతా తన కుటుంబంలాగే అనిపిస్తుంది. అంతేకాదు, ఆయన స్వయంగా జగత్తుగా అయ్యి నటిస్తారు. సాయిబాబా లక్షణం అదే. సాయిబాబా సాక్షాత్తు ఏకాత్మత అవతారం. ఆయనకు తమా పరా భేదాలు ఎందుకుంటాయి? ఆయన స్వయంగా సవిస్తరంగా జగద్రూపంతో వ్యాపించి ఉంటారు. పరమాత్మతో తాదాత్మ్యం చెందిన వారికి అన్యత్వ భావన ఎక్కడుంటుంది? ఆకాశానికి రంగు లేదా బురద అంటనట్లు అలా స్రష్ట, దర్శనం, దృశ్యంలోని భేదం వారికి కనిపించదు. ఆ ప్రకారంగా బాబా సర్వజ్ఞులు అని సపట్నేకర్ మనసులో ముద్రించుకోగానే బాబా అతనితో ఏమన్నారో సజ్జన శ్రోతలు వినాలి. సపట్నేకర్ వైపు వేలు చూపుతూ ఆశ్చర్యం గొలిపేలా బాబా ఇలా అన్నారు, నేను ఇతని కొడుకును చంపానా? అలా అని ఇతను నా మీద నేరం మోపుతున్నాడు. అరే, నేను లోకుల పిల్లల్ని చంపేవాణ్ణా? ఇతనెందుకు మసీదుకొచ్చి ఏడుస్తున్నాడు? సరే, నేనిప్పుడే అతని కొడుకుని అతని కడుపులో పడేస్తాను. ఈ స్త్రీకి మరణించిన ఆమె రామ్దాస్ పేరు గల కొడుకుని తిరిగి ఇచ్చినట్లు ఇతని కొడుకును ఇతని కడుపులో తిరిగి పెడతాను. ఇది విని సపట్నేకర్ బాబా వైపు కళ్ళప్పగించి అలా చూస్తూ కూర్చుండిపోయాడు. బాబా అతని తలపై చేయి పెట్టి ధైర్యం చెప్తూ ఇలా అన్నారు, ఈ పాదాలు ఎంతో పురాతనమైనవి, నీ చింత దూరమైంది, నాపై పూర్తిగా విశ్వాసం పెట్టు, వెంటనే నీవు కృతార్థుడివవుతావు. బాబా పాదాలు నొక్కుతూ కూచున్నప్పుడు చెవులకు అమృత సమానంగా ఉన్న ఆ మధుర శబ్దాలు విని సపట్నేకర్ కనురెప్పల మాట నుంచి ఉబికిన అశ్రువులతో చెక్కిళ్ళు తడిసిపోయి అతను బాబా పాదాలపై తలపెట్టి నమస్కరించాడు. అతనికి అష్టభావాలు కలిగాయి. కళ్ళ నుంచి పరవళ్ళు తొక్కుతూ ఆనందాశ్రువులు ఉప్పెనలా ఉరికాయి. అప్పుడు ప్రేమ ముప్పిరిగొనగా ఆ అశ్రువులతో బాబా చరణాలు కడిగాడు. మళ్లీ బాబా అతని తలపై చేయి పెట్టి ఇలా అన్నారు, ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా కూచో. అప్పుడు సపట్నేకర్ పట్టరానంత ఆనందంతో తన బసకి వెళ్ళిపోయాడు. నైవేద్యం తయారు చేయించి తన భార్య చేతికిచ్చి పూజ హారతి అయ్యాక ఆ పళ్ళాన్ని బాబా ముందు పెట్టాడు. ఆ పళ్ళెం చుట్టూ నీళ్లు చల్లి విధిపూర్వకంగా కళ్ళను తాకి ఓం ప్రాణాయస్వాహ, ఓం అపానాయస్వాహ అని ఆ నైవేద్యాన్ని బాబాకి అర్పించాడు. తరువాత నిత్యక్రమాన్ననుసరించి బాబా ఆ పళ్ళెంపై చేయి పెట్టి నైవేద్యం స్వీకరించిన మీదట సపట్నేకర్ ఆనందం అంబరాన్ని తాకింది. అప్పుడా సమయంలో ఇతర భక్తులు బాబా పాదాలపై పడిపోయారు. ఆ రద్దీలో దూరి సపట్నేకర్ చటుక్కున బాబాకి మళ్లీ నమస్కరించాడు. తొందరలో భక్తుల తలకి అతని తల ఢీకొంది. అది చూసి బాబా సపట్నేకర్తో మెల్లగా ఏమన్నారో చూడండి, అరే మళ్ళీ మళ్ళీ ఇలా నమస్కరించటమెందుకు? ఒక్కసారి ప్రేమతో పెడితే చాలు. సరే. ఆ రాత్రి చావడి ఊరేగింపు జరిగింది. సపట్నేకర్ ఎంతో ప్రేమతో భక్తితో పల్లకీ ముందు చేతిలో దండం ధరించి ఆనందంతో బయలుదేరాడు. చావడి ఊరేగింపు గురించి శ్రోతలకు ముందే తెలుసు కనుక దాన్ని మళ్లీ వర్ణించటాన్ని గ్రంథ విస్తార భీతితో ఆపేశాను. ఆ రాత్రి జరిగిన బాబా అద్భుతలీల చూడండి. బాబా వైపు చూస్తుంటే పాండురంగణ్ణే చూస్తున్నట్లు అనిపించింది సపట్నేకర్కి. తరువాత తిరిగి వెళ్ళిపోవటానికి అనుజ్ఞ అడిగినప్పుడు తిని వెళ్ళు అన్నారు బాబా. సపట్నేకర్ ఆ ఆజ్ఞను అక్షరాలా పాటించాడు. భోజనమయాక సెలవు తీసుకోవటానికి బాబా దర్శనానికి బయలుదేరాడు. ఇంతలో అతని మనసులో ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. బాబా దక్షిణ అడిగితే ఎలా ఇవ్వాలి? జేబులో డబ్బంతా అయిపోయింది, తిరుగు ప్రయాణానికి కావలసినంత మాత్రమే మిగిలి ఉంది. బాబా దక్షిణ ఇవ్వు అంటే ఏమని సమాధానం చెప్పాలో ముందే నిర్ణయించుకున్నాడు. ఆయన అడక్కముందే ఒక రూపాయి చేతిలో పెట్టాలి, మళ్ళీ అడిగితే మరోటివ్వాలి, ఆ తరువాత లేదని చెప్పాలి. రైలు ఛార్జీలకు అవసరమైనంతే నా దగ్గరుంది అని బాబాతో స్పష్టంగా చెప్పాలి అని నిశ్చయించుకుని అతను బాబాని కలిసేందుకెళ్ళాడు. ఇదివరకు నిశ్చయించుకున్నట్లే అతను బాబా చేతిలో ఒక రూపాయి పెట్టగానే బాబా మరోటి అడిగారు. అది ఇచ్చాక బాబా ఎంతో స్పష్టంగా, ఈ కొబ్బరికాయ తీసుకో, నీ భార్య కొంగులో వేయి, ఇప్పుడు మనసులో కలవరాన్ని వదిలేసి హాయిగా ఇంటికి పో. తరువాత 12 నెలలయ్యాక సపట్నేకర్కి పుత్రుడు కలిగాడు. 8 నెలల పిల్లవాణ్ణి తీసుకుని వాళ్ళిద్దరూ తిరిగి బాబా దర్శనానికొచ్చారు. అతన్ని బాబా చరణాలపై పెట్టారు. మహాత్ముల చేతులు ఎంతో లోతైనవి. అప్పుడు వారిద్దరూ చేతులు జోడించి బాబాకి ఏమని విన్నపం చేశారో వినండి. బాబా, మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో మాకసలు తెలియటం లేదు. కనుక మేము మీ చరణాలపై కేవలం మస్తకం పెడుతున్నాము. మేము హీనులము, దీనులము, పామరులము. అనాథలమైన మాపై కృపచూపండి. ఇక మీదట మాకు మీ చరణాల్లో సదా సర్వదా ఆశ్రయమివ్వండి. మేలుకొని ఉన్నా, స్వప్నంలో ఉన్నా మా మనసుల్లో అనేక రకాలైన ఆలోచనలు ఎగసిపడుతుంటాయి. రాత్రింబవళ్ళు మాకు విశ్రాంతి ఉండదు. అయినా బాబా, మమ్మల్ని మీ వైపు తిప్పుకోండి. అలా అని భార్యను తీసుకుని దయాపరులైన సాయినాథునికి నమస్కరించి తమ చెంచల మనస్సుని స్థిరం చేసుకుని తమ పనిని పూర్తి చేసుకుని తమ ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. సరే, మురళీధర అనే ఆ అబ్బాయి తర్వాత 2 అబ్బాయిలు భాస్కర్, దినకర్ కలిగారు. వీరితో సపట్నేకర్ ప్రశాంత చిత్తుడైనాడు. మొదట్లో కథను క్లుప్తంగా చెప్పాలన్న ఉద్దేశమే ఉంది. కానీ సాయినాథులే చెప్పేవారు కనుక గ్రంథ విస్తారం బాగా పెరిగిపోయింది. ఆయనకి శరణు వెళ్ళి ఈ హేమాడ్ పంత్ తరువాత కథాసారాన్ని శ్రోతలకు సూచిస్తున్నాడు. ఆ కథ దీనికన్నా మనసుకి సుఖం కలిగించేదిగా ఉంది. చమత్కారాలను ఇష్టపడే అలాంటి ఓ భక్తుడి కోరికను శ్రేష్ఠులైన బాబా నెరవేర్చారు. జనులు సాయి గుణాలను వర్ణిస్తారు, కానీ సదా దోషాలే చూసే అలవాటున్న మనుషులకి అందులో చెడుగుణాలే కనిపిస్తాయి. స్వయంగా ప్రాపంచిక ఇచ్ఛగాని పారమార్థిక ఇచ్ఛగాని ఉండదు. కేవలం ఎదుటివారిలో దోషాలెన్నటమే మనసులో ఉండే ఆలోచన. సాయిబాబా నిజమైన మహాత్ములై ఉంటే నాకు నిశ్చయం కలిగిస్తారు. నాకు అనుభవం రాకుండా ఆయన్ని నేనసలు నమ్మను. ఆ ప్రకారంగా కేవలం పరీక్షించటానికే షిరిడీ వెళ్లాలన్న వారి కోరిక నెరవేరుతుంది. ఈ కథ తరువాతి అధ్యాయంలో చెప్పబడింది. సజ్జన శ్రోతలు దాన్ని వినాలి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని సాశంక భక్త అనుగ్రహకరణమనే పేరుగల 48వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 48వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. 1983వ సంవత్సరం సెప్టెంబర్ 14న ఈ కథలోని అక్కల్కోట నివాసి సపట్నేకర్ గారి భార్యని కలిసే అదృష్టం ఓ శుభదినాన పూణేలో నాకు లభించింది. అప్పుడు ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆమె ఎప్పుడూ పడుకొనే ఉండేది. అయినా నేను కలవటానికి వెళ్ళినప్పుడు ఆమె లేచి కూచుని అప్పుడు జరిగిన ఆ సందర్భం గురించిన వర్ణనను ఎంతో ఉత్సాహంగా వివరంగా నాకు చెప్పింది. మూలగ్రంథంలానే ప్రత్యక్షంగా అప్పుడున్న వ్యక్తి చెప్పినది మరింతగా మనోరంజకంగా నాకు అనిపించింది. శ్రీ సాయిలీలలో జనవరి 1984 సంవత్సరపు మాసపత్రికలో ప్రచురించబడి అది ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ వర్ణనలోని విశేషాలు కొన్ని ఇక్కడ చెప్పవలసి ఉంది. పార్వతీబాయి నాకిలా చెప్పింది. బాబా సపట్నేకర్ని చల్హట్ అని కేవలం అరవటమే కాదు, చేత్తో అతన్ని ఎంతగా తోశారంటే ఆ తోపుకి సపట్నేకర్ తలపాగా ఊడి కింద పడిపోయింది. పార్వతీబాయిని మాత్రం బాబా ఏమీ అనలేదు. తమ పాదాలపై ఆమె తలను పెట్టనిచ్చారు. ఇంతేకాదు, చేతి నిండా విభూతి తీసుకుని ఆమె తలపై పోసి ఇలా అన్నారు, తీసుకో, 1, 2, 3, 4 ఎన్ని కావాలో అన్ని తీసుకో. తరువాత నిజంగానే పార్వతీబాయికి ఒక్క మురళీధరే కాదు, భాస్కర్, దినకర్తో కలిపి మొత్తం 8 మంది కొడుకులు, 1 కూతురు, ఇంతమంది సంతానం కలిగారు. మరో విషయం, చావడి ఊరేగింపు గురించి పార్వతీబాయి, ఆ ఉత్సవాన్ని గురించి ఛబీనా రాజుల ఊరేగింపు అన్న మాట వాడింది. ఆమె బాబా పల్లకిలో ఎన్నడూ కూర్చోలేదు. భక్తులు ఎత్తి కూర్చోబెడితే ఆయన వెంటనే వెనకాల నడిచి వస్తూ కనిపించేవారు. బాబా స్వయంగా నర్తించేవారు కూడా. ఒకసారి ఒక కాలు ముందు పెట్టి, తర్వాత 2 కాలు ముందు పెట్టి ఎంతో నైపుణ్యంగా ఆయన నర్తించేవారు అన్నది. ఇది చెప్పేటప్పుడు పార్వతీబాయి అందులో ఎంతగా లీనమైపోయిందంటే చేతులు పైకెత్తి బాబాని అనుకరించి చూపించింది. సరే, పార్వతీబాయి చెప్పిన 3వ విషయం, మొదటి కొడుకు మురళీధర్ పుట్టాక సపట్నేకర్కి బాబా పట్ల భక్తి మరింతగా దృఢపడింది. అది ఆ తరువాత ఎంతగా పెరిగిపోయిందంటే అప్పుడు ఆధ్యాత్మికతలో, వైరాగ్యంలో అతనికి ఎంత పురోగతి కలిగిందంటే, అతని 2వ కొడుకు భాస్కర్ 10 సంవత్సరాల వాడుగా ఉన్నప్పుడు చనిపోయాడు. సపట్నేకర్ అప్పుడు బాబా పటం ముందర మిగిలిన పిల్లలందరినీ నిలబెట్టి ఇలా అన్నాడుట, అరే వీరందరినీ నీవు తీసుకుపో, అయినా నేను నీ భక్తిని విడువను. తరువాత దినకరరావుతో మాట్లాడినప్పుడు ఏం తెలిసిందంటే, అతని తండ్రి మొదటి నుంచి దత్తభక్తుడట, గాణగాపురం ఎప్పుడూ వెళ్ళొస్తుండేవాడుట. అక్కడ ఒకసారి అతను మొదటి భార్య, ఆమె కొడుకు చనిపోవటం వల్ల నిరాశ చెంది ప్రాణాలు తీసుకోవటానికి నదిలో దూకేశాడు. కానీ సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయులే అతన్ని బయటకు తీసి అక్కల్కోటకు వెళ్ళి తిరిగి వకీలు పని మొదలుపెట్టమని ఆజ్ఞాపించారు. తరువాత బాబా పై అధ్యాయంలో వర్ణించినట్లు అతన్ని తమ దగ్గరకు లాక్కుని శాశ్వతంగా తమ దగ్గరే ఉంచుకున్నారు. దీనివల్ల ఓ విషయం తెలుస్తోంది, పూర్వజన్మ పుణ్యము, తపస్సు లేకపోతే మహాత్ములతో కలయిక, వారి అనుగ్రహం లభించవు. ఇది విని నాకనిపిస్తోంది కదా, శ్రీ దత్తాత్రేయులు, అక్కల్కోట స్వామి సమర్థులు తాము ఒకటేనని చూపటానికి సపట్నేకరికి మొదట సంసారంలోని దుఃఖం వల్ల కలిగిన వైరాగ్యం అయోగ్యము, వ్యర్థము అని, దాన్ని తొలగించి అతన్ని తమ భక్తిలో పెట్టి తరువాత అతనిలో నిజమైన జ్ఞానజన్య వైరాగ్యాన్ని, స్థితప్రజ్ఞతని ఉత్పన్నం చేసి అతన్ని ఉద్ధరించాలి కనుక బాబా ఈ హట్చల్ లీలను జరిపించారేమో. సరే, బాబా భక్తులను సన్మార్గంలో పెట్టటానికి, వారికి ఆధ్యాత్మిక ప్రగతి కలిగించటానికి చూపే తమ కుశలత అలౌకికము, అద్భుతము, అగాధము అన్న మాట అక్షరాలా నిజం.